ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ఈశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాతవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. మనం ప్రతినిత్యం స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాం, స్వామివారితో మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలా వివిధ రకాలుగా భగవంతునితో సంభాషణ పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మన నిత్య జీవితంలో మనం మన సంఘంలో 10 మందితో మాట్లాడుతూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఎవరైనా మన మాట వినకపోతే చాలా బాధపడతాం. ఎందుకంటే అప్పటికి కానీ మన మాట విలువ ఏంటో మనకి తెలియదు. అందుకే స్వామి ఒకసారి ఉపన్యాసంలో చెప్పారు, నాకు పిల్లల మీద ఎప్పుడైనా కోపం కలిగిందంటే, అంటే కోపం కలగటం అంటే కోపాన్ని నటిస్తారు మన స్వామి, అప్పుడు పిల్లలతో మాట్లాడడం మానేస్తాను. ఆ సమయంలో ఏం జరుగుతుంది? మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇది బాగా అనుభవంలోకి వచ్చిన విషయం. స్వామి మాతో ఎందుకు మాట్లాడటం లేదు, స్వామి మా మీద ఎందుకు కోపడుతున్నారు, ఇలా ఎందుకు అలిగారు అని వివిధ రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కాని కొన్నాళ్ళయ్యేసరికి స్వామి అదే పంథాను కొనసాగించేసరికి మాకనిపిస్తూ ఉంటుంది, మేమేదైనా తప్పు చేశామా అన్న ఆలోచన ప్రారంభమవుతుంది. దానికి కారణం స్వామి తాలూకా మౌనం. అంటే మౌనం ఎంత శక్తివంతమైనదో స్వామి మాట్లాడపోయినప్పుడు మాకు తెలుస్తుంది. మనందరికీ అంతే. మనం స్వామి భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, ఎంతో సంభాషణ సల్పారు మనతోటి, భక్తులందరితో మాట్లాడారు. కాని అప్పుడు మనం సరిగ్గా స్వామి చెప్పినవి పాటించామా లేదా, స్వామి సంభాషణలోని అర్థాన్ని అంతరార్థాన్ని గ్రహించామా లేదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. కాని స్వామి భౌతికంగా మనకి దూరమైన తరువాత మనం ఆలోచిస్తున్నాము, స్వామి మనతో ఏం మాట్లాడారు, స్వామి మనకి ఏం చెప్పారు అని ఒక పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం. చేసుకుంటూ స్వామి చెప్పిన మాటల నుండి అంతరార్థాలను గ్రహిస్తూ మన జీవితాలలో స్వామి చెప్పిన విషయాలను పాటించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం మౌనం వహిస్తూ స్వామి గురించి ఆలోచిస్తున్నాం. అంటే మౌనం అనేది ఎంతో అద్భుతమైన ఒక ఉపాధి. ఆ ఉపాధి ద్వారా, ఆ సోపానం ద్వారా మనం భగవంతుణ్ణి చేరచ్చంటారు మన భగవాన్. ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో మరి మౌనం గురించి మాట్లాడుకోవటం అనేది హాస్యోక్తి అనిపించచ్చు. కాకపోతే మాట్లాడుకోందే మనకి మౌనం గురించి తెలియదు. ఎందుకంటే చివరిగా కార్యక్రమం పూర్తయ్యే సమయంలో ఒక మంచి అనుభవం చెప్తాను. ఇంత మాట్లాడిన దానికి అది ఒక మచ్చతునకలాగా స్వామి మనకి అందిస్తారు. మరి ఈ మౌనం గురించి మన మాటలు ఏ విధంగా అదుపులో పెట్టుకోవచ్చు, మన నాలుకని ఏ విధంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ముందుగా మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి ఇత్యేతత్, తపో మానసముచ్యతే. మనసులోని సంతృప్తి, కోమలమైన మనస్తత్వము, మౌనము, ధ్యానము మరియు మంచి ఆలోచనలు మన మనస్సు యొక్క తపశ్శక్తిని నిరూపించే గుణాలు. ఈ శ్లోకంలో మౌనాన్ని మధ్యలో ఉంచడం జరిగింది. ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం. మనసుని మన అధీనంలో ఉంచుకున్నప్పుడు మనం మంచిగా తయారవుతాం. దయ మనలో ఆవిర్భవిస్తుంది. అనవసరమైన మాటలు మనం మాట్లాడము. భగవత్ చింతనలో ఎల్లప్పుడూ ఉంటాము. అప్పుడు పవిత్రమైన ఆలోచనలు మనలో ఆవిర్భవిస్తాయి అంటుంది భగవద్గీత. అందుకే స్వామి కూడా ఈ సైలెంట్ సిట్టింగ్, మౌనంగా కూర్చోవటం అనేది ఒక సాధనగా మనకందరికీ, సాయి పథంలో ఉన్న వాళ్ళందరికీ అందించారు. మరి ఆధ్యాత్మిక పదంలో మనం పురోగతి చెందాలంటే మన మాటల మీద అదుపు ఉండాలి, సౌమ్యంగా మాట్లాడాలి, అంతకన్నా ముఖ్యంగా మౌనాన్ని పాటించాలి అంటారు. మరి ఈ మౌనం ఏ విధంగా పాటించాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి తలెత్తుతాయి. ఎందుకంటే మనం నిత్య జీవితంలో ఎంతో మందితో మాట్లాడాల్సి వస్తుంది, మన నిత్య కృత్యాలు, మన కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రయత్నంలో మనం మాట్లాడకుండా ఎలా ఉండగలం అనేది, ఇలాంటి సందేహాలు చాలా రావచ్చు మనకి. మరి మనం ఈరోజు మాట్లాడుకునే విషయాల్లో అది కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. మౌనం ఏం చేస్తుంది మనకి, మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చేసే శక్తి కలదు ఈ మౌనంకి. మనలో దుర్గుణాలు అదుపులోకి వస్తాయి మౌనం వహించడం వల్ల. మనలోని ఆత్మవిశ్వాసం, దృఢచిత్తం పెరిగి మన మనోబలాన్ని పొందుతాం మనం. ఒక విధమైనటువంటి శాంతి మనలో వచ్చి అనవసరమైన అలజడులు అంటే టెన్షన్స్ తగ్గుతాయి. ఇలా అయినప్పుడు మనలోని శక్తి ఒక విధంగా గూడు కట్టుకుని చేరి మనం మంచి సేవ చేసే అవకాశానికి దారితీసి పరోపకార సంబంధమైన పనులు చేసేలా చేస్తుందంట. అది ఈ మౌనం తాలూకా శక్తి. అందుకే స్వామి ఇప్పుడు అంటారు, మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అని. అంటే తక్కువగా మాట్లాడితే మనకి, మన ఆరోగ్యానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచిది. అదే అతిగా మాట్లాడితే మన మనసు, మన వాక్కు, మన పలుకులు అదుపులో లేకపోతే మన మతికే హాని జరుగుతుంది, మన చుట్టూ ఉన్న వారికి కూడా కీడు జరుగుతుంది అని స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవి స్వామి మనకి ఎంతో ప్రాక్టికల్ గా ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈరోజు కవర్ చేసుకోబోతున్నాము. మరి ఎందుకు మౌనంపై ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నారు అనే సందేహం తప్పకుండా వస్తుందండి మనకి. ఇప్పుడు మహాభారతంలోంచి ఒక చక్కని కథను తెలుసుకుందాం. మహాభారతం అవుతోంది. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారత గ్రంథం యొక్క చిట్ట చివరి శ్లోకం చెప్పిన తర్వాత తాను వినాయకుడు పాపం భోజపత్రం మీద అవన్నీ రాసుకుంటున్నాడట. అయిపోయిన తర్వాత వేదవ్యాసుల వారు విఘ్నేశ్వరుణ్ణి ఈ విధంగా అడుగుతారట, విఘ్నేశ్వర నీ రచన అమోఘం, నీ రచన ఎంతో దివ్యమైనది. ఆ భగవంతుడు మహాభారతాన్ని సృష్టిస్తే నీవు దాన్ని స్వయంగా వ్రాశావు. అంతకన్నా ఆశ్చర్యమైన విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే నీ మౌనం. ఈ గ్రంథాన్ని చెప్పేటప్పుడు దాదాపు 200,000 పదాలకు పైగా నేను చెప్పాను, కానీ నీవు ఒక్క పదం కూడా పలకడం నేను వినలేదు. పాపం దానికి వినాయకుడు భద్రనారాయణ, కొన్ని దీపాలకి నూనె చాలా నిండుగా ఉంటుంది, కొన్ని దీపాలకి నూనె చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఏ దీపానికి కూడా నూనె నిరంతరంగా ప్రవహించదు. అదేవిధంగా దేవతలకు, మనుషులకు, దానవులకు పరిమితమైన జీవితం ఉంటుంది. ఎవరికైతే ఆత్మనిగ్రహం ఉండి వారి శక్తులను క్షమతో, సహనంతో, విచక్షణతో ఉపయోగిస్తారో వారి జీవితానికి సార్థకత ఉంటుంది. కాకపోతే భగవంతుడు జనరేటర్ వంటివాడు, అతనికి ఎప్పుడూ నిశ్శబ్దంలో ఉంటాడు కాబట్టి, ఎప్పుడూ మౌనంలో ఉంటాడు కాబట్టి ఆ శక్తి దానంతట అదే వస్తూ ఉంటుంది. ఆత్మ నిగ్రహం అలవర్చుకోవడానికి మొట్టమొదటి సోపానం మన మాటలకు, వాక్కుకు అదుపు ఉంచటం. అందుకే నిశ్శబ్దంగా నేను ఉన్నప్పుడు ఈ మహాభారత గ్రంథాన్ని మీరు ముందర పెట్టిన షరతు అంగీకరించేలా చేశాను. ఎందుకంటే మీరన్నారు, నేను చెప్పేది ఆపకుండా అర్థం చేసుకుని వ్రాయాలి కదా వినాయక అన్నావు కదా, అందుకనే నేను నిశ్శబ్దం వహించినప్పుడు నాలోని శక్తంతా ఇమిడి, నాలోని శక్తంతా కలిసి మీరు చెప్పిన ఆ పద్యాల యొక్క సారాన్ని గ్రహించి నా కరణంలోకి ప్రవేశించేలా చేసింది. అందుకని నిశ్శబ్దాన్ని వహించాను, మౌనాన్ని పాటించాను. అందుకే మౌనం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను అని వినాయకుడు వ్యాస భగవానుల వారికి ఆనాడు చెప్పారంట. చూశారా, మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనలోని అలజడులు ఉండకుండా మనలోని ఒక రకమైనటువంటి విచక్షణా శక్తి పెంపొందుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. స్వామి ఇప్పుడు అంటారు, మనం విచక్షణారహితంగా మాట్లాడకూడదు, మాటలు అదుపులో ఉంచుకోవాలి అంటూ, మనం కాలు జారి ఒకవేళ పడిపోతే మన నడుంకి దెబ్బ తగులుతుంది, చేతికి దెబ్బ తగులుతుంది, కానీ కొన్ని రోజులయ్యాక అది ఆ గాయం మాని మనం సరిగ్గా అవుతాం. కాకపోతే మనం మాట్లాడే పదాలు నోరు జారితే మిత్రులు శత్రువులవుతారు, శత్రువులు మంచి మాటలైతే శత్రువులు కాస్త మిత్రులు కూడా అయ్యే అవకాశం ఉన్నది. అందుకే మన మాటలు, మనం పలికే పలుకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం అన్న శ్లోకం అందరికీ బాగా తెలిసిందే. మనం మన చుట్టూ ఎప్పుడన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే మనకి ఎన్నో ఉదాహరణలు ఈ మౌనంకి తెలుస్తాయి. మనకి ఎంతో నీడనిచ్చే చెట్లు అసలు ఏమైనా పలుకుతాయా? పలకవు. నిశ్శబ్దంగా వాటి డ్యూటీ, వాటి కర్మను అవి ఆచరించి మనకి గాలిని, మనకి నీడను, మనకి పళ్లను, మనకి పువ్వులను అన్ని అందించి సేవ చేస్తాయి. సూర్యుడు ఒక ఉదాహరణ. ఎవ్వరూ చెప్పనవసరం లేదు సూర్యుడు గురించి. ఎందుకంటే ఎవ్వరూ చెప్పకుండా తాను ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంకాలం అస్తమిస్తాడు, అలా భూమి చుట్టూ అలా తన కార్యక్రమాలను, తమ కాలకృత్యాలను అలా నిర్వర్తించుకుంటూ ఉంటాడు. కానీ ఏమాత్రం శబ్దం చేయకుండా ఈ కార్యక్రమాలన్నీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి. సూర్యుడు కన్నా మహా గొప్ప సేవకుడు ఎవరు ఉండరని స్వామి ఎన్నోమార్లు పేర్కొన్నారు. అందుకే సూర్య భగవానుడికి మనం కృతజ్ఞతను తెలుపుకోవాలని కూడా స్వామి చెప్తారు. అదేవిధంగా గాలి వీస్తుంది, అగ్ని జ్వలిస్తుంది, నీరు పారుతుంది, కానీ ఏవి అన్నీ వాటంతట అవే వాటి సేవ మానవాళికి అందించి ఈ జీవరాశులన్నిటినీ జాగ్రత్తగా ఉంచుతుంది. కాకపోతే మనిషికి ఒక చెడ్డ గుణం ఏంటంటే మాటలు ఎక్కువతున్న కొద్దీ తాను చేసే పని తగ్గిపోతుందంటారు మన స్వామి. అందుకోసం ఈనాటి విద్యార్థులు, ఈనాటి ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అనేది స్వామి ఈ చక్కని పద్యం ద్వారా చెప్తారు. ఆ పద్యమేంటో ఇప్పుడు విందాం.
అధిక భాషించు సూరత్వమధికమయ్యే, అధిక భాషించు సూరత్వమధికమయ్యే, కార్యసూరత క్షీణించి కరిగిపోయే, భక్తి విశ్వాసములయందు రక్తి తొలగే, బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే, భక్తి విశ్వాసములయందు రక్తి తొలగే, బాధ్యతలు లేని స్వాతంత్ర పరత హెచ్చే, నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే.
మరి స్వామివారు చెప్పిన ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి మన జీవితాలలో కొన్ని మార్పులు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. తిరిగి స్వామి మనల్ని మెచ్చుకునే రీతిగా మనం ప్రవర్తించగలిగిన వాళ్ళం అవుతామని మన ఆకాంక్ష. మనం ఆ ప్రయత్నంలోనే ఉందాము. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకునే వారికి ఈ మౌనం చాలా సహాయకారి అవుతుందని స్వామి చెప్తారు. మనందరికీ తెలిసింది, భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ శరీరంలో నోటికి రెండు పనులు చేసే పని పెట్టాడన్నమాట. ఒకటి మాట్లాడటం, ఒకటి తినటం. మరి ఈ రెండు పనులు ఉన్న ఈ నాలుకకి భగవంతుడు ఒక మూతనిచ్చాడు. చాలా జాగ్రత్తగా మనం దాన్ని వాడుకోవాలి అంటారు స్వామి. ఎందుకంటే నాలుక ఏదన్నా చేయగలదు. మిత్రుల్ని శత్రువులుగా చేయగలదు, శత్రువుల్ని మిత్రులుగా కూడా చేయగలదు. దానికి మన పలుకులు, మనం మాట్లాడే విషయాలు ఎంతో అవసరం అంటారు. సో మరి ఈ నాలుక నాలుగు పాపాలను ఎప్పుడు చేస్తుందంట. అవి ఏంటో స్వామి చెప్పగా మనం విందాం. అప్పుడు మనం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో, సరైన దారిలో మనం ఎలా వెళ్లాలో ఆలోచించుకోవచ్చు.
నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది. ఒకటి అసత్యమాడటం, రెండవది కాడీలు చెప్పటం, మూడవది పరదూషణ చేయటం, నాలుగవది అతి భాష మాట్లాడటం. కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి, అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి. కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర, ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి. కొన్ని సమయములందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయమునందు సత్యము వద్దు, అసత్యము వద్దు. ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమందు మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడవుతావు.
మనందరికీ ఎంతో బాగా తెలిసిన చిన్న కథ. ఒక సాధువు తాను జపం చేసుకుని ధ్యానంలో ఉంటున్న సమయంలో ఒక జింక అటువైపుగా వచ్చి ఒక దారి వెంట వెళ్తుంది. వెనకాతలే ఆ వేటగాడు దాన్ని వెతుక్కుంటూ వస్తాడు. చివరికి ఆ ముని దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇప్పుడు మీరేదన్నా జింక చూశారా అని. పాపం అతను సందిగ్ధంలో పడతాడు. ఏమిటంటే అబద్ధం చెప్పాలా, లేకపోతే ఆ జింకకు హాని చెయ్యాలా? ఇలాంటి సందిగ్ధంలో తాను యుక్తిని ఉపయోగించి చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే కళ్ళు చూడలేవు అంటూ మాట్లాడే నోరు చూడలేదు అని చెప్పి ఆ సందిగ్ధం నుంచి ఆయన తప్పించుకుంటాడు యుక్తిని ప్రదర్శించి. మరి స్వామి కూడా అదే చెప్తున్నారు, మనం ప్రియంగా పలకాలి, సత్యాన్ని పలకాలి అంటున్నారు. నా భూయాత్ సత్యమప్రియం, సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అంటారు స్వామి. మరి ఇలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. స్వామి అంటున్నారు అబద్ధం ఆడటం, ఇతరులపై చాడీలు చెప్పటం ఇవేమీ వద్దు అని స్వామి చెప్తారు. ఎందుకంటే వాటి గురించి మనం మాట్లాడుకునే సమయంలో మనం మన శక్తిని కోల్పోతూ ఉంటాం. పరిమితి లేకుండా మాట్లాడుతూ ఉంటే మన శక్తి క్షీణించిపోయి మనం చేయవలసిన కార్యక్రమాలు మనం చేయలేని పరిస్థితిలో ఉంటాం. అందుకే మనం రోజుకి ఒక గంటలో అనన్నా నిశ్శబ్దంగా ఉండగలిగితే అది చాలా శక్తిని మనకి ఇనుమడింపచేసి మనం మన కార్యకలాపాలు చక్కగా సద్వినియోగంగా చేసే అవకాశం మనకి చిక్కుతుంది. మరి స్వామి ఇప్పుడు అంటారు కదా, మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు భగవంతుడి పద శబ్దాలు మీరు వింటారు అని. మనం ఏ విధంగా మౌనంగా ఉండాలి? కేవలం మాటలు ఆపితేనే మౌనమా, లేకపోతే ఇంకేదైనా ఉన్నదా అన్నది ఆలోచించాలి. ఆలోచించినట్లయితే స్వామి చెప్తారు, మొట్టమొదటి స్టేజ్లో మనం బాహ్యంగా మౌనాన్ని అంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఆ తర్వాత మౌనం అనేది రెండో స్టేజీకి వెళ్ళినప్పుడు మన మనసులో కూడా ఏమీ ఆలోచనలు రాకుండా అంటే మంచి ఆలోచనలు వచ్చే విధంగా అవి ఉండాలి అని స్వామి చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ, మనం ఎవరితోనన్నా ఎందుకు ఈ సైలెన్స్ అనేది చాలా ముఖ్యమో మనం ప్రాక్టికల్ గా కొంచెం తీసుకున్నట్లయితే, మనం ఇతరులతో ఏదైనా వాదోపవాదాలు చేస్తున్నాం అనుకోండి, మనం ఒక విషయం చెప్పాం, ఆ విషయం సరైనది అని మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వాదన చేస్తున్నారు, అంటే వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు. కానీ మీకు అది సరైనది అనిపిస్తే మీరు నిశ్శబ్దంగా ఉండండి. దీనికి ఒక చక్కని సామ్యం మనం చూడొచ్చు. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు మనకి అవసరం. ఆ రెండు చేతుల్లో ఏ ఒక్క చెయ్యి ఇంకొక చెయ్యికి తాకకపోయినా శబ్దం అనేది రాదు. మనకి జీవితంలో మన సంఘంలో ఈ కల్లోలాలు ఈ గొడవలు అనేవి ఈ విధంగానే ప్రారంభమవుతాయి. ఒకరు ఎత్తు అంటే ఇంకొకరు పై ఎత్తు అంటారు. కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి రెండు సార్లు మనం ప్రయత్నిస్తే, ఎవరన్నా మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే మనం నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని మాటలన్నా అవి తిరిగి వాడికే చేరతాయి గాని మనకి చేరవు. ఒకసారి శంకరుల వారు దేశాటనగా భిక్షాటన చేస్తూ ఉండగా కొంతమంది ఊరివారు శంకరుల వారిని ఇలాగ నిందిస్తారంట. శంకరుల వారు, నన్ను క్షమించాలి, బుద్ధ భగవానుణ్ణి ఎందుకు ఇలాగా భిక్షమెత్తుకొని తిరుగుతున్నావు, ఏమన్నా పని చేయొచ్చు కదా అని. కాని బుద్ధ భగవానుడు ఏమాత్రం చలించకుండా అలా మౌనంగా ఉంటాడంట. ఉన్నప్పుడు ఆ గ్రామ ప్రజలు వచ్చి, ఏమిటి స్వామి మిమ్మల్ని ఇన్ని మాటలంటున్నా సరే మీరు ఏమీ రియాక్షన్ లేదు, రెస్పాన్స్ లేదు, మీరేమీ అంటం లేదు అని చాలా అలజడి చెందుతారన్నమాట. కానీ అదే ప్రశాంతమైన స్వభావంతో బుద్ధుడు వారికి ఒక సమాధానం ఇస్తాడు. చూడండి, మీరు నన్ను ఇన్ని మాటలన్నారు, ఒక ఉదాహరణ చెప్తాను. మీరు నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు, ఒక బహుమతి ఇచ్చారు. ఆ బహుమతిని నేను స్వీకరించకపోతే అది తిరిగి మీరే తీసుకువెళ్ళిపోతారు కదా. అదేవిధంగా మీ దూషణ నేను తీసుకోలేదు కాబట్టి అవి తిరిగి మీకే అందుతాయి అని అన్నారంట. అంటే మన స్వభావం ఏ విధంగా ఉండాలి అంటే ఒక నిలుపుటద్దం ఎట్లా ఉంటుందో అలా ఉండాలి. వాళ్ళు ఏదిస్తే మంచినిస్తే అది తిరిగి వారికే మంచిని ఇస్తుంది, చెడునిస్తే వారికే తిరిగి చెడునిస్తుంది. అది ఒక అద్దం తాలూకా స్వభావం. అదేవిధంగా మనం ఇలాంటి అలజడులు వచ్చే సమయంలో మౌనంగా ఉండగలిగితే మన సాధన ఇంకా త్వరగా ముందుకు సాగుతుందని స్వామి చెప్తారు. ఎందుకంటే స్వామి మనకి పెట్టే పరీక్షలన్నీ ఈ విధంగానే ఉంటాయండి. మరి ఒక చిన్న ఉదాహరణ, స్వామి ఎప్పుడు అంటారు, ఈ మౌనం నెక్స్ట్ లెవెల్కి చేరాలంటే ఏం చెయ్యాలి? స్వామి ప్రార్థన యొక్క విశిష్టతను ఎప్పుడు మనకి చెప్తారు కదా. మనం భగవంతుడికి ప్రార్థించాలి, మనం భగవంతుడితో మాట్లాడుకోవాలి. కానీ స్వామి స్టాండర్డ్స్ అంతా చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే మనం ఎప్పుడో భగవంతుని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. అది మొదటి రకమైన ప్రార్థన. మనం మాట్లాడతాము, భగవంతుడు వింటాడు. ఇంకా రెండో రకమైన ప్రార్థన ఏంటంటే మనం వింటాము, భగవంతుడు మాట్లాడతాడనమాట. ఇంకా మూడవ రకమైన ప్రార్థన ఏంటంటే మనము మాట్లాడతాము, భగవంతుడు కూడా మాట్లాడతాడు. అంటే ఇద్దరు వింటున్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ నాలుగవ రకమైన ప్రార్థన ఏంటంటే ఇద్దరు మాట్లాడరు కానీ ఇద్దరు వింటున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ స్వామి ఇచ్చేది. ఎందుకంటే మౌనంలోనే ఆ భగవంతుడు, ఆ సాయినాథుడు మనకి అన్నీ నేర్పిస్తున్నారు. మనం ఎప్పుడైతే నిశ్శబ్దంగా భగవంతుడిని ఏమీ అడగకుండా అలా ఒక స్థిరంగా కూర్చోగలుగుతామో అప్పుడు భగవంతుడు మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి, మనకి ఏది అవసరమో అది మనకు అందిస్తాడు, మనకి ఏం కావాలో కూడా అది చేస్తారు. భగవంతుడి యొక్క లీలా విశేషం అది. ఒకసారి షిరిడి బాబా వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడండి. వచ్చి ఇలాగా, స్వామి, ఎంతోమంది మహర్షులు యోగులు సత్యాన్ని చాటి చెప్పడానికి మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నారు, అదేవిధంగా మీరు కూడా సత్యాన్ని, ఈ బ్రహ్మతత్వాన్ని నిరూపించడానికి మొత్తం ప్రపంచమంతా తిరిగి దేశాటన చేస్తే బాగుంటుంది అని అన్నాడంట. అన్నప్పుడు బాబావారు ఒక చిరునవ్వు నవ్వి, బాబు, ఓ భక్త, ఒక చిన్న కథ చెప్తాను నీకు అని చెప్పి చెప్తారంట. బ్రహ్మగారి గురించి చెప్తారంట. బ్రహ్మగారు ఈ సృష్టి చేయటంలో చాలా విసుకెత్తిపోయి, ఇంక నేను దీనికి తిరోధకాలు ఇస్తాను అని చెప్పి తన శక్తితో సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతల్ని సృష్టిస్తారంట. సృష్టించి వారిని ఈ పనికై వినియోగించుకోవాలని బ్రహ్మగారు ఆలోచిస్తారట. కానీ నారదుల వారు ఉన్నారు కదా, బ్రహ్మగారి కుమారుడు, ఆయన అనుకుంటారు, అదేంటి వీళ్ళంతా తపస్సంపన్నులు, వీళ్ళు ఈ పనికి సరిపోరు అని చెప్పి వారికి చెప్తారంట. అని చెప్తే వారి సందేహం తీర్చుకోవటానికి వాళ్ళు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి గడప దగ్గరికి వస్తారు, వైకుంఠం దగ్గరికి. అప్పుడు అలా ఆదిశేషునిపై శయనించిన విష్ణుమూర్తిని చూసి ఒకవైపు లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ తమ సేవ చేసుకుంటూ ఉంటుంది. మరి సనత్కుమారు వీళ్ళందరికీ, ఈ నలుగురికి ఒక సందేహం కలుగుతుంది. మనం సన్యాసం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాము, కానీ ఇతనేంటి ఇలాగా కుటుంబ వ్యవస్థలో ఉన్నారు, ఈయన మనకి ఏ విధంగా ఈ సన్యాసాశ్రమం గురించి చెప్తారు అని ఆలోచిస్తూ, సరే పదండి, మనం ఇప్పుడు ఆ భోలాశంకరుడైన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి వాళ్ళంతా కైలాసానికి దారితీస్తారనమాట. కైలాసానికి దారితీస్తున్నప్పుడు పరమేశ్వరుడికి వాళ్ళు వస్తున్నారని తెలిసి వీళ్ళకి ఏ విధంగా మనం పాఠం నేర్పించాలో అని ఆలోచిస్తూ దక్షిణ దిశగా బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్లి అక్కడ ఒక యువకునిగా, యువ మునిగా, దక్షిణామూర్తిగా దర్శనమిచ్చి ఈ సనత్కుమార, సనత్సుజాత, సనత్సనందరికీ ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం ఏ విధంగా ఉంటుందంటే అది మౌనంలో ఉపదేశిస్తాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో మౌన వ్యాఖ్యా ప్రకటితం పరబ్రహ్మతత్వం యువానం అని రాసిపెట్టుంటుంది. ఈ విధంగా వాళ్ళు తలుచుకున్న సాధనను పరమేశ్వరుడు వాళ్ళకి దక్షిణామూర్తిగా దర్శనమిచ్చి మౌనంలో వాళ్ళకి కావలసిన సాధనంతా అందిస్తాడు. అందుకే ఒకసారి ఒక విద్యార్థి స్వామి దగ్గర ఉన్నప్పుడు ఒక సందేహం వచ్చిందంట. స్వామి బ్రహ్మతత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆత్మతత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, అది అసలు ఎక్కడ ఉంటుంది అన్న ఒక సందేహం కలిగిందట. కలిగితే అప్పుడు స్వామి ఆయన ఆలోచనను గ్రహించి ఆయన్ని పిలిచి ఇంటర్వ్యూ రూంలో, అప్పుడు భజన అప్పుడే ప్రారంభమైందట. ఓంకారం జరుగుతోంది, ఒక ఓంకారం అయింది. ఒక ఓంకారం అయిన తర్వాత కొంచెం నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం తర్వాత మరో ఓంకారం మొదలైంది. స్వామి చెప్పారట, బ్రహ్మతత్వం ఈ రెండు ఓంకారాల మధ్యలో ఉన్న ఆ నిశ్శబ్దంలో బ్రహ్మ ఉన్నాడు అని చెప్పి స్వామి చెప్పటం జరిగింది. చూశారా, అందుకే భగవంతుణ్ణి శబ్ద బ్రహ్మమయ్యి అని కొలుస్తాం. మరి తర్వాత మనం ముందుకు వెళ్దాం. అన్నీ తెలిసిన స్వామి ఎప్పుడూ మాట్లాడరు, మౌనంగా ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రకృతి మౌనంగా ఏ విధంగా మానవాళి అంతటికీ ఈ సృష్టి అంతటికీ సేవ చేస్తుందో అదేవిధంగా మన సాయి భగవానుడు కూడా మనకి అన్నీ అందిస్తున్నా కూడా మన క్రెడిట్ అంతా భక్తులకి, భక్తుల తాలూకా విశ్వాసానికి, భక్తుల తాలూకా భక్తికి అందిస్తారు. కానీ తాము చేశానని ఎప్పుడూ చెప్పుకోరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు స్వామి ఒక చిన్న కథ ద్వారా. ఒక స్త్రీ, ఒక ముసలావిడ బయట ఏ దిక్కు లేని దీనులకు దుప్పట్లు కప్పాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో పాపం రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఆ కంబళాలు, ఆ దుప్పట్లు పంచడానికి వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఆవిడ్ని చూస్తారంట. చూసినప్పుడు ఈవిడ తలదించుకుని ఆ సర్వీస్ చేస్తూ వెనక్కి వస్తుందట. అప్పుడు ఆమెను ఆపి ఆయన అడుగుతాడట, అమ్మా మీరు ఇంత చక్కని సేవ చేస్తున్నారు కానీ మీరు తలెందుకు దించుకున్నారు అని అడుగుతాడంట. అడిగినప్పుడు ఆమె ఇచ్చిన ఆ సమాధానం మనందరికీ కళ్ళు తెరిపిస్తుంది. ఆమె అన్నారంట, నేను చాలా సిగ్గుతో ఉన్నాను, ఎందుకంటే భగవంతుడు 1000 చేతులతో ఇస్తుంటే కేవలం నేను ఈ 2 చేతులతోనే సేవ చేయగలుగుతున్నాను, ఇంతే నా అవకాశం అని చాలా బాధపడిందంట ఆవిడ. ఎందుకంటే స్వామి ఎప్పుడు మనకి ఎంత చేసినా సరే మౌనంగా మనకి చేస్తూనే ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ అండి. అంటే స్వామి ఎందుకు మౌనం వహిస్తారు? స్వామికి ఏదన్నా కావాలంటే అడగచ్చు కదా. స్వామి ఒక్కసారి ఎవరినన్నా ఒక భక్తుణ్ణి అడిగితే చాలు, అది తీరిపోతుంది ఆ కోరిక. స్వామి కష్టంలో ఉన్నప్పుడు చెప్తే చాలు, ఆ కష్టాన్ని నివృత్తి చేయడానికి ఎంతో మంది వస్తారు. కానీ ఆ కష్టం కలిగించిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది స్వామి భక్తుల నుంచి అని స్వామి ఆలోచనలో ఎప్పుడూ ఉంటుంది. ఎవరిని స్వామి హర్ట్ చేయరు. అందుకే ఈ ఉదాహరణ మనం వింటే చాలా బాగుంటుంది. స్వామి ఒకసారి కాకినాడ వెళ్లారు. కాకినాడ పర్యటనలో స్వామి ఒక దగ్గర పబ్లిక్ అడ్రస్ ఇస్తున్నారు. ఇస్తూ తిరిగి ఉపన్యాసం అయ్యాక కారులోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎంతో మంది జనం స్వామి చుట్టూరా గుమిగూడారన్నమాట. స్వామి కారులోకి వెళ్తూ ఉండగా ఆ తోపులాట్లో స్వామి కారులో కూర్చొని కారు లోపలికి పెట్టే సమయంలో ఆ తొందరలోని ఒక ఆయన తలుపు స్వామి కారు డోర్ వేసేయడం జరిగింది. స్వామి తాలూకా చిటికిన వేలు ఆ కారు డోర్ మధ్యలో ఉండిపోవడం జరిగింది. కొంత దూరం ఈ జనం మధ్య నుంచి వెళ్లిన తర్వాత కొంత దూరం అయ్యాక స్వామి కార్ని ఆపమని చెప్పారు. ఆపమని చెప్పి ఆ డ్రైవర్ గారు స్వామి కార్ డోర్ ఓపెన్ చేసి అప్పుడు కాలు స్వామి లోపలికి పెట్టుకున్నారు. అప్పుడు ఆ డ్రైవర్ అడిగారు స్వామిని, స్వామి మీరు ఇంత బాధలో మీరు ఎందుకు వాళ్ల గురించి అది చెప్పలేదు? నాకు ఒక్క మాట చెప్పుంటే నేను మీ కాలు లోపల పెట్టిన తర్వాత కారు తీసుకెళ్లేవాడిని కదా అంటే స్వామి ఇచ్చిన సమాధానం మనందరికీ కళ్ళు తెరిపిస్తుందండి. స్వామి అన్నారట, నేను అప్పుడు ఆపి ఇలా దెబ్బ తగిలింది అని చెప్పితే ఎవరైతే తలుపు వేశారో వాణ్ణి చుట్టూ ఉన్న జనం అంతా చాలా చిన్న చూపు చూస్తారు, వాణ్ణి నిందిస్తారు, వాణ్ణి హర్ట్ చేస్తారు. అందుకే వాళ్ళెవ్వరూ హర్ట్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఏమీ మాట్లాడలేదు అని తిరిగి వెనక్కి వచ్చేశారంట. మనకు తెలిసిందే, చిన్నప్పుడు స్వామివారు ఆ మాంత్రికుడి చేతిలో ఎన్నో గాయాలు తల మీద పెట్టినా, ఎంతో చిత్రహింస పెట్టినా సరే స్వామి ఏమాత్రం మాట్లాడలేదు. అంటే నిశ్శబ్దంలో మనం అప్పుడప్పుడు అనుకోవచ్చు ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే అది చేతకానితనం అని అనుకుంటారు అని అనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా మౌనంగా ఉండటం, నిశ్శబ్దాన్ని ప్రదర్శించడం అనేది అది మనకి ఒక సాధన. అది మనకి ఎంతో ఎనర్జీనిస్తుంది. దాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. అనుకుంటే అనుకుంటారు, కానీ మన పాత్రలోంచి మనం వెళ్ళటం అనేది మనకి మంచిది కాదు. సో మనం ఏదన్నా గట్టిగా పట్టుకుని ఆ విలువను మనం సాధించాలి అనుకుంటే దానికి తగిన ప్రయత్నం చేయాలి, తగిన కృషి చేయాలి, తగిన ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి. అప్పుడే మనం దానికి సార్థకత చేకూర్చుకున్న వారం అవుతామన్నమాట. ఇప్పుడు ఒక చక్కని అనుభవాన్ని మీకు చెప్తాము. ఎందుకంటే స్వామి పిల్లలకి చక్కగా నేర్పిస్తూ ఉంటారు. ఒకసారి స్టూడెంట్స్ అంతా ఏదో తప్పు చేశారు. స్వామి వాళ్లతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడు స్వామి మాకిచ్చే ఒక ఉదాహరణ ఏంటంటే, పిల్లలకి రోడ్ రిపేర్లో ఉన్నప్పుడు స్వామి ఆ దారిని అవాయిడ్ చేసి కొత్త దారి ఎంచుకుంటారన్నమాట. ఎందుకంటే ఆ రోడ్ వాడలేనప్పుడు దాని రిపేరు, దాని హీలింగ్ తొందరగా అవుతుందంటారు స్వామి. అందుకే స్టూడెంట్స్గా ఉన్నప్పుడు తప్పుదారి పట్టామనుకోండి మేము, స్వామి స్టూడెంట్స్ దారి గుండా రావటం మానేసి అటువైపు లేడీస్ దారి గుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఒకసారి, ఎందుకంటే ఆ రోడ్ రిపేర్లో మనం దానికి గ్యాప్నిస్తే హీలింగ్ ఫాస్ట్ అవుతుందని. సో మనం స్వామి మాట్లాడలేదు అని తెలిస్తే మనలో ఇంట్రాస్పెక్షన్ ఆటోమేటిక్గా మొదలవుతుంది అని మనం భావించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకమైన ఒక సంగతి. అప్పుడు స్వామి ఒకమారు ఇట్లాగే విద్యార్థులతో పాపం అసంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులంతా హాస్టల్కి వెళ్ళి తమ పనులు నిర్వర్తించుకుంటున్న సమయంలో స్వామి దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది. ఏంటంటే, పిల్లలకి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఎవరూ మందిరానికి రావాల్సిన అవసరం లేదు అన్నారంట. ఇది కేవలం మెసేజ్ మాత్రమే, స్వామి మాటల్లో గాని చేతల్లో గాని ఏమి మాత్రం చూపెట్టలేదు. పిల్లలు పాపం చాలా బాధపడ్డారు. మొత్తం స్టూడెంట్స్, టీచర్స్ అందరూ హాస్టల్లో చేరి స్వామిని తిరిగి మన దగ్గరికి రప్పించుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో, సరే స్వామి మనల్ని మందిరికి రావద్దన్నారు కదా, అదే సమయంలో మనం హాస్టల్లో కూర్చొని చక్కగా భజన చేసుకుందాము, ఆ తర్వాత మన కార్యక్రమాలు యథావిధిగా సాగించుకుందామన్నారట. ఒకరోజు చేశారు. ఏ రోజైతే భజన చేశారో ఆ రోజు రాత్రి స్వామి తిరిగి వాళ్ళకి ఒక కబురు పంపించారు. ఇది చాలా బాధాకరమైంది. స్వామి అన్నారంట, వాళ్ళని భజనలవి చేయొద్దని చెప్పు, వాళ్ళ సమయం వృధా చేస్తున్నారు, కేవలం వాళ్ళని స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమను అని చెప్పి వార్డెన్ గారికి సలహా ఇచ్చి పంపించారు. అప్పుడు విద్యార్థులు ఇంకా బాధపడి అందరూ మళ్ళీ మరొకసారి చేరి అన్నారు, స్వామి భజన చేయొద్దన్నారు కదా, సరే మనం అట్లీస్ట్ ఆర్తిచ్చి దాన్ని ముగించుకుని మనం యథావిధిగా కార్యక్రమాలు చేసుకుందాం. ఇంకొక రోజు గడిచింది. కానీ ఆ రోజు ఆరతిచ్చారు, తర్వాత స్టడీ అవర్ స్టార్ట్ అయ్యాయి, యథావిధిగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాత్రి స్వామి ఇంకొక మెసేజ్ పంపించారు. ఏమిటంటే, పిల్లలు స్వామికి ఆరతి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లలు సమయాన్ని వృధా చేస్తున్నారు, వాళ్ళని బాగా చదువుకోమని చెప్పండి అన్నారట. అన్నప్పుడు ఇంకా ఎవరికి ఏం చేయాలో తోచలేదు. అందరూ బాగా ఆలోచించి ఒకే ఒక్క నిర్ణయానికి వచ్చారు. ఎవరి రూమ్స్ లో వాళ్ళు ఉండి, ఎవరు చేస్తున్న పని దగ్గర వాళ్ళు ఒక 10 నిమిషాల పాటు వాళ్ళ ప్రార్థన, వాళ్ళు చేసుకుంటున్న ప్రతి పనిలోని, స్వామి నన్ను క్షమించండి, స్వామి మేము ఏం చేస్తే మీరు ఆనందపడతారో అది మా చేత చేయించండి అని స్వామికి ప్రతి ఒక్కళ్ళం విన్నవించుకుందాం, ప్రార్థించుకుందాం, అది కూడా నిశ్శబ్దంగా ప్రార్థించుకుందాం అని డిసైడ్ చేసుకున్నారు, నిర్ణయించుకుని ఆనాటి రాత్రి వాళ్ళు ఈ విధంగా చేశారు. తర్వాత రోజు స్వామి నుండి ఒక కబురు వచ్చింది, రేపు పిల్లలందరినీ దర్శనానికి రమ్మనండి అని. ఎంతో ఆనందంతో స్వామి ఏం చెప్తారా, స్వామి ఎలా ఉంటారా అన్న ఒక ఉత్సాహంతో పిల్లలందరూ వచ్చారట. వచ్చి అసెంబ్లీ అయ్యారు మందిరంలో. స్వామి దర్శనానికి వస్తూ నేరుగా పిల్లల దగ్గరికి వచ్చి, ఏం బాయ్స్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంది అన్నారంట. అప్పుడు వీళ్ళందరికీ ఏం అర్థం కాలేదంట స్వామి ఏం చెప్తున్నారని. అప్పుడు స్వామి చెప్పారట, చూసారా, ఇన్నాళ్ళు మీరు వివిధ రకాలుగా స్వామి దగ్గరికి రావాలి అని ప్రయత్నించారు, కాకపోతే చివరిగా ఏది ఫలించింది? ఒక మౌనంతో కూడిన ప్రార్థన ఫలించింది. భగవంతుడు తప్ప మీ దరికి ఎవరూ రాలేరు, మిమ్మల్ని ఏ కష్టం నుండి గట్టెక్కించలేరు అని స్వామి ఆనాడు వాళ్ళకి చెప్పారట. చూసారా ఎంత చక్కని ఉదాహరణలతో, చక్కని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో స్వామి మనకి బోధించారు తమ జీవితమంతా. చివరిగా ఒక 45 నిమిషాల పాటు మౌనం గురించి వీడు ఏం మాట్లాడుతున్నాడా అని మీరందరూ అనుకునే ఉండొచ్చు. దీనికి ఒక చక్కని అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. స్వామి ఒకసారి త్రయీ బృందావనంలో పిల్లలందరితో మాట్లాడుతున్నారు. ఒక గంట సేపు మౌనం గురించి చెప్తున్నారట. మౌనం గురించి చెప్తూ, మీ మాటలు చాలా తక్కువ అవ్వాలి, తక్కువ మాట్లాడితే మీలో శక్తి ఎక్కువ వచ్చి మీరు మంచి పనులు చేయడానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది అని పిల్లలకి బోధిస్తున్నారు స్వామి. ఆబ్వియస్ గా పిల్లలందరిది మంకీ మైండ్ కదా, మనందరిది మంకీ మైండే. ఒక అబ్బాయి ఆలోచించాడంట, ఏంటి స్వామి మనం మౌనంగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి అని చెప్తూ ఇంతసేపు స్వామి ఎందుకు మాట్లాడారు అని ఒక ఆలోచన ఆ అబ్బాయి మదిలో అలా వెళ్ళిందంట. అనగానే స్వామి ఒక్క క్షణం పాటు ఆపి ఉపన్యాసాన్ని, స్వామన్నారంట, ఈ పిల్లల్లో కొంతమంది ఆలోచించచ్చు, స్వామి ఏంటి తక్కువ మాట్లాడమన్నారు, నిశ్శబ్దంగా మౌనంగా ఉండమన్నారు, కాని ఇంతసేపు స్వామి ఎందుకు మాట్లాడారు అన్న ఆలోచన మీకు రావచ్చు అన్నారట. అంటూ దానికి పరిష్కారం ఏంటో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు స్వామి. స్వామన్నారట, మీరందరూ రేడియోలు వంటి వారు. రేడియో ఆన్లో ఉంటే, కంటిన్యూస్ గా ఆన్లో ఉంటే దాని బ్యాటరీ అయిపోతుంది, ఎనర్జీ డిశ్చార్జ్ అయిపోతుంది, దాని ఎనర్జీ తగ్గిపోతుంది. కానీ నేను డిఫరెంట్, నేను వేరే రకం, నేను జనరేటర్ వంటి వాణ్ణి. నేనందరికీ ఎనర్జీ ఇచ్చేవాణ్ణే గాని ఎనర్జీ తీసుకునేవాణ్ణి కాదు. మాట్లాడుతున్న కొద్దీ ఇంకా మాట్లాడుతూనే ఉండగలను, ఆ ఎనర్జీ ఎప్పుడూ తగ్గంది కానీ అని చెప్తూ స్వామి ఈ స్టేట్మెంట్ చాలా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్వామి ఎంత మాట్లాడుతున్నా సరే లోపల మాత్రం స్వామి మౌనంగా ఉంటారు. ఎంత మౌనంగా ఉన్నా సరే స్వామి అందరితో మాట్లాడతారు. ఇది స్వామి ఆ రోజు పిల్లలందరితో పంచుకున్న విషయం. మరి సమయం ముగిసే సమయం ఆసన్నమైంది. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సంజేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు మనం ఒక్కసారి క్లుప్తంగా ఈ మౌనం ఎలాగ మనం పాటించగలం, అంటే దానికి దగ్గరగా ఎలా వెళ్ళగలం. తక్కువగా మాట్లాడటం, సత్యాన్ని మాట్లాడటం, ఎంత అవసరమో అంత మాట్లాడటం. ఇందాక స్వామి చెప్పినట్టు ఆ 4 చేసే 4 చెడ్డ పనులు, అంటే ఇతరులను నిందించడం, అపనిందలు, పరులను దూషించటం, ఇట్లాంటి పనులు మనం కొంచెం తగ్గించుకుంటే తప్పకుండా మనం స్వామి అనుకున్న స్థాయికి చేరగలుగుతాం, మన సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే మన ప్రార్థన ఎప్పుడూ ఆ 3 స్టేజెస్ దాటి మనం మాట్లాడక్కర్లేదు, భగవంతుడు మాట్లాడక్కర్లేదు, కానీ ఇద్దరి మధ్యన ఆ సంభాషణ అనేది మౌనంగా కొనసాగుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి నిరంతరం మనం సాయినామస్మరణం, నిరంతరం సాయిరామ నామజపం చేసుకుంటూ ఉంటే మనం మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉండదు అని నాకు అనిపిస్తుంది. ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చక్కని పాటతో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. తర్వాత సాయి గొల్వన్ సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి. సాయిరాం.
పాడుతాం అందరం ఒకటై మెలిగి ఆనందం పంచుతాం, సాయి సాయి అని కలసి పాడుతాం, అందరం ఒకటై మెలిగి ఆనందం పంచుతాం. సాయిరాం 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 సాయిరాం. చేసి మగువలను మన్నిస్తాం తల్లి తండ్రుల, మేము దైవాలుగా సేవిస్తాం. మాతృభావన చేసి మగువలను మన్నిస్తాం తల్లి తండ్రుల, మేము దైవాలుగా సేవిస్తాం. మధురమైన మాటలతో చిరునవ్వులు కురిపిస్తాం, మధురమైన మాటలతో చిరునవ్వులు కురిపిస్తాం. మనసు మాట చేత ఒకటేనని చూపిస్తాం, మనసు మాట చేత ఒకటేనని చూపిస్తాం. పేద గొప్ప తేడా లేని ప్రపంచం ఇది సాయి ప్రపంచం, ప్రేమ ఇచ్చి పుచ్చుకునే ప్రేమ ప్రపంచం సత్య సాయి ప్రపంచం. సాయిరాం 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 సాయిరాం. తావులేని నవజగతిని నిర్మిస్తాం, కలతలు కలహాలు మరచి అందరినీ ప్రేమిస్తాం. కోపాలకు తావులేని నవజగతిని నిర్మిస్తాం, కలతలు కలహాలు మరచి అందరినీ ప్రేమిస్తాం. దీనుల వదనాలలో మా సాయిని దర్శిస్తాం, దీనుల వదనాలలో మా సాయిని దర్శిస్తాం. సాయి ప్రేమ వాహినిలో అనుక్షణము జీవిస్తాం, సాయి ప్రేమ వాహినిలో అనుక్షణము జీవిస్తాం. దేశం మోసం లేని దివ్య ప్రపంచం ఇది సాయి ప్రపంచం, ప్రేమ ఇచ్చి పుచ్చుకునే ప్రేమ ప్రపంచం సత్య సాయి ప్రపంచం. సాయిరాం 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 సాయిరాం.